ఏడో క్లాస్లో నాకు క్లాస్ ఫస్ట్ వచ్చినందుకు గాను 8వ క్లాస్లో స్కాలర్షిప్గా 75 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు 75 రూపాయలు అంటే అసలు డబ్బులా కనిపించదు, కానీ అప్పుడు అది ఎక్కువే. బాలభారతి స్కూల్లో అదే మొదటిసారి అలా స్కాలర్షిప్ ఇవ్వడం. అందుకని ఒక ప్రత్యేక కార్యక్రమం పెట్టి స్కాలర్షిప్ డబ్బును బహుమతిగా ఇచ్చారు నాకు. ఆ కార్యక్రమానికి నాన్న వచ్చారు. నాన్నని మాట్లాడమన్నారు ఆ కార్యక్రమం నిర్వహిస్తున్న మా స్కూల్ టీచర్లు. నేను ఉషశ్రీగా రాలేదు ఉపన్యాసాలు ఇవ్వడానికి, నేను వచ్చింది గాయత్రీదేవి నాన్నగా. కూతురికి బహుమతి వచ్చినందుకు ఆనందిస్తున్నా అన్నారు నాన్న ఆ వేదిక మీద. అంతే, ఏ వేదిక ఎందుకో అది తప్ప వేరే మాట్లాడేవారు కాదు. నాకు బహుమతి వస్తే నాన్న చాలా సంతోషించేవారట. సంతోషించేవారు అని తర్వాత చాలా సందర్భాల్లో నాకు తెలిసొచ్చింది. అయితే నా ఎదురుకుండా ఎప్పుడు పొగిడేవారు కాదు. నాన్న తన స్నేహితులతోనో నా చెల్లెలతోనో చెప్పేవారట. వాళ్ళ మాటల్లో నాన్న ఆనందం నాకు పరోక్షంగా తెలిసేది. నన్ను ఎప్పుడూ నువ్వు చదువుకో అని చెప్పలేదు. ఒక్కోసారి నేనే ఎక్కువసేపు చదువుతుంటే ఎందుకమ్మా అంతసేపు చదువుతావు, కాస్త విశ్రాంతి తీసుకో అని అనేవారు. నేను 9-10 క్లాసులకు వచ్చేసరికి నాన్న ఊరూరా ఉపన్యాసాలతో చుట్టుపక్కల ఊళ్ళకు వెళ్ళొస్తూ ఉండేవారు. ఆయన వెళ్లేది 1-2 రోజులకే అయినా నాన్న ఇంటి దగ్గర లేకపోతే మా నలుగురికి బోసిపోయినట్టుండేది. తిరిగి రాగానే మేము పరిగెత్తుకుంటూ నాన్న దగ్గర చేరిపోయేవాళ్ళం. మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకుని ఎక్కడెక్కడ ఏమేం జరిగాయో చెప్తూ ఉండేవారు నాన్న. మేము నాన్న ఊళ్ళో లేనప్పుడు ఏమేం చేశామో చెప్తుంటే వినేవారు. మా ఇంట్లో ఒక పడక కుర్చీ ఉండేది. నాన్న ఎప్పుడు అందులోనే కూర్చునేవారు. అందులోనే కళ్ళు మూసుకుని ఆలోచించుకుంటూ ఉండేవారు. ఆ కుర్చీకి ఉన్న చేతుల మీద రైటింగ్ ప్యాడ్ పెట్టుకుని దానిమీద కాగితాలు పెట్టుకుని రాసుకునేవారు. దానిమీద కూర్చునే మా కబుర్లు వినేవారు. ఆ పడక కుర్చీలో కూర్చుని నవ్వుతూ మాతో మాట్లాడుతూ ఉండే ఆ సన్నివేశం మా మనసుల్లోంచి ఎప్పటికీ చెదిరిపోదు. ఆ కుర్చీలో నాన్న అలా కళ్ల ముందు ఉన్నట్లే ఉంది. నాన్న ఉపన్యాసాలకు వెళ్లిన ఊళ్ళ నుండి ఏ ఊరికి ఏది ప్రత్యేకమో అది తీసుకొచ్చేవారు. భీమవరం నుంచి పూతరేకులు, వేటపాలెం నుంచి జీడిపప్పు, చెరుకు పానకం ఏ ఊరు నుంచి తెచ్చేవారో జ్ఞాపకం రావడం లేదు. నేను కాస్త పెద్దయ్యాక చీరాల నుంచి చీరలు. నాన్న సెలక్షన్ బాగుండేది. కాకపోయినా ఆడపిల్లలకి నాన్న తెచ్చినది ఏదైనా అందులో నిండి ఉన్న ప్రేమే కనబడుతుందని నా మనసుకు అనిపిస్తుంది. నాన్నలకి అంతే అనుకుంటా. కూతుళ్ళు ఏం చేసినా అందులో వాళ్ళు ప్రేమనే చూస్తారనుకుంటా. నేను చిన్నతనంలో కొన్ని వంటల ప్రయోగాలు చేసేదాన్ని. ప్రయోగం విఫలం అయ్యింది అని నాకు అనిపించినా కూడా మా నాన్న అమోఘం అనుకుంటూ హాయిగా తినేసేవారు. ఆముదమైనా చేదుగా ఉండే ఆయుర్వేద ఔషధమైనా అమృతంలా తీసుకోగలిగిన మా నాన్నకి నా ప్రయోగాలను ఆస్వాదించడం అంత కష్టం కాదు. కాకపోయినా కూతురు చేతి వంట కదా, ఆ జ్ఞాపకాలు ఉన్నాయి కనుకనే ఇవాళ ఆనందంగా తలుచుకోగలుగుతున్నా. ఉపన్యాసాలు ప్రారంభమైన కొత్తలో శాలువాలు పూలదండలు తీసుకొచ్చేవారు నాన్న. నెమ్మది నెమ్మదిగా ఇంటికి తీసుకురావడం మానేసి అక్కడ కనిపించిన చిన్న పిల్లలకి ఇచ్చేసి వచ్చేవారు. కొన్ని నాన్న కూడా వెళ్లిన శిష్యులకు ఇచ్చేసేవారు. ఎప్పుడైనా ఇంటికి పూలదండ తీసుకువస్తే ఆ రోజు మా అమ్మకి పండగే. మాకు పూల జడలు వేసేది. నాకు పెద్ద జడ ఉండేది. చెల్లెళ్ళకి కాస్త పొట్టి జుట్టు. వాళ్ళకి సవరాలు పెట్టి పూల జడలు వేసేది. అందులో ఓ విచిత్రం ఉండేది. ఆ పూలన్నీ ఒక అట్ట మీద కుట్టేది. ఆ అట్ట జడని మాలో ఎవరైనా ఎప్పుడైనా వేసుకోగలిగేవాళ్ళం. అంతేకాదు, రాత్రి దాన్ని జడలోంచి తీసేసి గోడ మేకుకు తగిలించి ఉంచి మర్నాడు మళ్ళీ వేసుకునేవాళ్ళం. అదో ముచ్చట. నేను 10వ క్లాస్లో కూడా మంచి మార్కులతో పాస్ అయ్యాను. మా స్కూల్ ఫస్ట్ కూడా నాదే. నాన్నకి ఆనందం. అలాగని హడావిడేం చేసేయలేదు. అయిన దానికి కాని దానికి హడావిడి చేయడం నాన్న అలవాటు కాదు. మాకు అదే గుణం వచ్చింది. మా పనులన్నీ మేము స్వతంత్రంగా చేసుకోవడం అలవాటు చేశారు నాన్న. నా 10వ క్లాస్ నాటికి నా పనులన్నీ నేనే చేసేసుకుంటున్నా. మారిస్టల్లా కాలేజీలో ఇంటర్లో నా తిన్న నేనే చేరిపోయా. నేను తీసుకున్న బైపీసీ గ్రూప్కి నాన్నకి ప్రమేయం లేదు. నువ్వు ఇది చెయ్యి ఇలా చెయ్యి అని చెప్పడం నాన్న నైజం కాదు. నడవడం నేర్పించారు, నడిపిస్తూనే ఉండలేదు. అలాగని వదిలేయలేదు. సరిగ్గా నడుస్తున్నానో లేదో చూస్తూనే ఉన్నారు. అవసరం అయితే చెయ్యి అందించడానికి సిద్ధంగా ఉండేవారు. ఏ కూతురికైనా అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. నేను స్కూల్లో ఉన్నప్పుడే ఒక అల్లరి మూక నా వెంట పడుతుంటే 2-3 రోజులు ఓపిక పట్టి నాన్నతో చెప్పాను. నాన్న భయపడిపోయి మరో దారిలో రామ్మా అని సలహా ఇవ్వలేదు. ఇవన్నీ మామూలేలే, పట్టించుకోకమ్మా అని తప్పించుకోనూ లేదు. మన్నాడు నేను వస్తున్న దారి దగ్గర కర్ర పట్టుకుని నిలబడ్డారు. ఆ అల్లరి కుంకలు కనబడగానే వాళ్ళ మీద గట్టిగా కేకలు వేస్తూ కర్ర ఎత్తి గది మీద తరిమేశారు. అలాంటి నాన్న నాలాంటి ఆడపిల్లలకి ఎంత అండో. నాన్న రాజమండ్రి కాలేజీలో ట్యూటర్గా ఉన్నప్పుడు కూడా ఇలాంటి పనే చేశారని సుబ్మాయ చెప్తూ ఉండేవారు. సుబ్మాయ అంటే చిర్రావూరు సుబ్రహ్మణ్యం గారు. ఎవరో విద్యార్థి ఇంకో విద్యార్థిని అల్లరి చేయబోతూ ఉంటే వాడిని కొట్టాట నాన్న. అలా కొట్టినప్పుడు తర్వాత గొడవ ఏదైనా అవుతుందేమో అన్న భయం లేదు నాన్నకి. తప్పు పని చేస్తున్న వాళ్లతో నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పడానికి ధైర్యం కావాలి. అది ఉంది నాన్నలో అని నాకు గర్వంగా ఉంటుంది. ఇంటర్ పరీక్షలయ్యాక నేను MBBS ఎంట్రన్స్ రాస్తానని అన్నప్పుడు వద్దనలేదు, కానీ ఒక మాట అన్నారు, నీకు సీటు రాకపోతే ఏడవను అంటేనే రాయి అని. నాకు మార్కులు బాగా రాకపోతేనో ర్యాంకు రాకపోతేనో నేను ఏడుస్తానని నాన్నకు తెలుసు. పిల్ల గురించి తండ్రి కన్నా ఎవరికి ఎక్కువగా తెలుస్తుంది? నా బలాలు బలహీనతలు నాన్నకే తెలుసు, అందుకే ఆ మాట అన్నారు. ఈ రోజుల్లో కన్నవారు ర్యాంకులు తెచ్చుకోమని పిల్లల్ని ఒత్తిడి చేయడం తెలిసినదే. మా నాన్న అలాంటి నాన్న కాదు. ఎంట్రన్స్ కోచింగ్లో నన్ను గుంటూరులో చేర్పించారు. నాకు ఎంట్రన్స్లో రావాల్సిన మార్కుల కన్నా కాస్త తక్కువ వచ్చాయి. ఫ్రీ సీటుకు కావాల్సిన ర్యాంకు రాలేదు. నేను ఏడ్చానేమో నాకు తెలీదు. వచ్చే సంవత్సరం మళ్ళీ రాయమ్మా అని అన్నారు నాన్న. మళ్ళీ రాయడం ఇష్టం లేదు నాకు. అయితే డొనేషన్ కట్టి నన్ను చేర్పించమని నేను అడగలేదు. నాన్నకు వచ్చే జీతం ఎక్కువేం కాదు, అందులోనే జాగ్రత్తగా నలుగురిని పెంచి పెద్ద చేస్తున్నారు. ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయిన కన్సూమరిజం అప్పట్లో అంత ఎక్కువగా లేదేమో. ఒకవేళ ఉన్నా దాని ఛాయ మా ఇంట్లో పడకుండా చూసుకున్నారు నాన్న. నాకు కానీ చెల్లెళ్ళకు కానీ ఒంటి మీద బంగారం ఉండేది కాదు, లేదన్న ఆలోచనే ఉండేది కాదు. లేకుండా పెంచారు నాన్న. పెద్ద ఇల్లో ఖరీదైన బట్టలో బంగారం నగలు లేవన్న ఆలోచన కలిగేది కాదు. ఎక్కడికి వెళ్ళినా ఉషశ్రీ గారు అమ్మాయి అని అనేవారు. అది ఎన్ని నగల పెట్టు. చాలా ఏళ్ళు మా ఇంట్లో కుర్చీలు ఫ్యాను లేవు, గ్యాస్ కూడా లేదు, కుక్కర్ లాంటివి అసలే లేవు. అమ్మ అడుగుతూ ఉండేది, అయినా నాన్న జాగ్రత్తగా గడుపుకొచ్చేసేవారు. అలాంటి నాన్నని నేను డొనేషన్ కట్టి చదివించమని అడుగుతానా? అంతేకాదు, డొనేషన్ కట్టి చదవకూడదు అన్న నియమం కూడా నాకుంది. అప్పుడే నా చదువు గతిని నిర్దేశించడానికి అన్నట్టు రేడియోలో పనిచేసే మల్లాది సూర్యబాబు గారి తమ్ముడు మా ఇంటికి వచ్చారు. ఆయుర్వేదం చదువు గురించి, విజయవాడలో ఆయుర్వేదం కాలేజీ గురించి చెప్పారు. అక్కడ చదవడం మంచిదని చెప్పి వెళ్ళిపోయారు. కొన్ని నాటకాల్లో కొన్ని పాత్రలు ఒక డైలాగ్ చెప్పి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ పాత్రకి ఆ నాటకానికి ఆ డైలాగు తప్ప మరే సంబంధం ఉండదు. సూర్యబాబు గారి తమ్ముడిది నా జీవన నాటకంలో అలాంటి పాత్ర, అయితే చాలా ముఖ్యమైన పాత్ర. ఆయన మాటల ప్రభావంతో నేను విజయవాడ ఆయుర్వేద కళాశాలలో డిగ్రీ చేయడానికి చేరిపోయాను. విధి అంటే అదే. సూర్యబాబు గారి తమ్ముడు మా జీవితంలోకి సరిగ్గా ఆ రోజు రాకపోయి ఉంటే నేనేం చదివేదాన్నో. ఇంకేం చదివినా ఇలా ఇందరు పాఠకులు, శ్రోతలు, పేషెంట్లు నా దగ్గరకు వచ్చి నిత్యం మా నాన్నను గుర్తు చేసుకునేవారే కాదు, ఈ అదృష్టానికి కారణం మాత్రం ఆ రోజు ఆయన రావడమే. నా విద్య, నా వైద్యం రోజు నాన్న అభిమానులను కలిసే అవకాశం కలిగించాయి. ఆ ఆనందాన్ని నిత్యం అనుభవించే అవకాశాన్ని ఇచ్చాయి.